ఆత్మ ఎలాంటిదో, ఆత్మ యొక్క లక్షణాలను చెప్పి ఆత్మని ఎలా దర్శించడానికి వీలవుతుందో ఆ విషయాన్ని చెప్పి ఆ ఆత్మ దర్శనం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటో దాన్ని చెప్పారు. అంటే ఆత్మ దర్శనం వల్ల అనంతమైనటువంటి ఆనందం కలుగుతుంది. అయితే ఆ ఆనందం పొందాలి అని అంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మళ్ళీ తర్వాత మంత్రంలో చెప్తున్నాడు యమధర్మరాజు. ఏం చెప్తున్నాడో 13వ మంత్రం చూడండి.
వివృతం
సద్మః నచికేత సమ్మన్యే మత్యః. మరణస్వభావం కలిగినటువంటి మానవుడు ఏతత్ ఈ ఆత్మతత్వాన్ని శ్రుత్వా విని ఏం చేయాలో చెప్తున్నారు. ఎవరైనా సరే ఈ లోకంలో ఈ అనంతమైనటువంటి అఖండమైనటువంటి మోక్షానందాన్ని బ్రహ్మానందాన్ని గనక అందుకోవాలి అని అంటే ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళైనా సరే ఏం చేయాలి అనంటే ఇదిగో ఈ ఆత్మతత్వాన్ని ఈ బ్రహ్మతత్వాన్ని ఈ పరమాత్మతత్వాన్ని శాస్త్రాల ద్వారా ముందుగా వినాలి, శ్రవణం చేయాలి. అలా విన్న తర్వాత ప్రవృహ్య విచారణ చేయాలి. అలా విచారణ చేసి సంపరిగృహ్య చక్కగా గ్రహించి అంటే విచారణ చేసినందువల్ల ఆ జ్ఞానం అంతా కూడా మనకి కర్తలామలకం అవుతుంది. అదిగో అట్లా కర్తలామలకం చేసుకొని ధర్మ్యం ధర్మస్వరూపమైనటువంటి అణుం సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఏతం దీనిని అంటే ఈ ఆత్మని ఆప్య పొంది. కాబట్టి ఏం చేయాలన్నమాట, రెండు చేయాలి. ఒకటేమో శాస్త్రాన్ని శ్రవణం చేయాలి, దాన్ని బాగా జాగ్రత్తగా గట్టి చేసుకొని విచారణ పూర్వకంగా ఈ ఆత్మని పొందాలి. అంటే విచారణ ద్వారానే ఈ ఆత్మని పొందటానికి వీలవుతుంది అని ఇక్కడ చెప్పి సహా అతడు అలా కనుక పొందినట్లయితే ఏమవుతుందంటే మోదనీయం ఆనంద స్వరూపాన్ని లబ్ధ్వా పొంది, ఆనంద స్వరూపాన్ని పొంది. అంటే ఆనంద స్వరూపం ఏమిటంటే ఆత్మే. ఆత్మని పొందాడంటే ఆనంద స్వరూపాన్ని పొందాడు. అలా పొంది మోదతే ఆనందిస్తున్నాడు. నచికేతసం నచికేతుడికి వివృతం సద్మా, ఇది బాగా తెరిచినటువంటి ఇల్లే అని మన్యే నేను భావిస్తున్నాను. ఎవరంటున్నారు? యమధర్మరాజు అంటున్నాడు. అంటే ఆత్మజ్ఞానాన్ని శాస్త్రాల ద్వారా శ్రవణం చేయాలి. అంటే శాస్త్రాలని బాగా తెలిసినటువంటి శృతుల యొక్క జ్ఞానం ఉన్నటువంటి ఒక సద్గురువు ద్వారా ఈ అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని దాన్ని బాగా మననం చేసి గట్టి చేసుకొని ఆ తర్వాత నిరంతరము కూడా విచారణ చేస్తూ ఉండాలి. అలా విచారణ చేస్తూ ఉంటే ఈ ధర్మ్యమైనటువంటి ఈ అణు అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఈ ఆత్మస్వరూపాన్ని పొందడం జరుగుతుంది. ఈ ఆత్మస్వరూపాన్ని పొందితే ఏమవుతుంది? ఆత్మ ఆనంద స్వరూపం గనక ఆనందాన్ని పొందడం జరుగుతుంది. అయితే ఈ ఆనందం ఎలాంటిది? అనంతమైనటువంటి ఆనందం. అంటే అంతు లేదు, అఖండమైనటువంటి ఆనందం. అంటే కాసేపు వచ్చిన తర్వాత ఆగిపోయి మళ్ళీ వచ్చేది కాదు, బారికి అలాగే ఆనందం వస్తూనే ఉంటుంది, అఖండంగా వస్తూనే ఉంటుంది. ఇంతటి ఆనందాన్ని ఈ అఖండమైనటువంటి ఆనందాన్ని ఇది పొందాలి అని అంటే ఇదిగో ఇది మానవుడు చేయవలసింది. మర్త్యహ అంటే మరణ స్వభావం కలిగినటువంటి మానవుడు చేయవలసింది అని చెప్పి ఇంకో మాట చెబుతున్నాడు. నచికేతసం నచికేతుడికి ఇది తెరిచిన ఇల్లే అంటున్నారు. అంటే చాలా తేలిక అని. ఎందుకని తేలిక నచికేతుడికి అని అంటే అన్ని రకాలైనటువంటి అర్హతలు ఉన్నటువంటి వాడు కనుక. అర్హత లేకపోతే ఏమవుతుందంటే చాలా కష్టం అవుతుంది. అందుకని మనం ఏమనుకుంటున్నాం, అమ్మో మోక్షాన్ని పొందడం అంటే ఏమని సామాన్యమైనటువంటి విషయం అండి, ఎంత కష్టం, ఎన్ని సంవత్సరాలు అసలు ఈ జీవితానికి సాధ్యమవుద్దా అని మనం అనుకుంటున్నాం. దీనికి కారణం ఏమిటంటే అర్హత లేకపోవటం అన్నమాట. కావలసినటువంటి అర్హతలు కనుక సంపాదించినట్లయితే ఆ అర్హతలు ఉన్నటువంటి వాడికి ఇది తెరిచిన ఇల్లే, అదిగో నచికేతుడికి తెరిచిన ఇల్లే అని నా అభిప్రాయం అని అంటున్నాడు యమధర్మరాజు. మర్త్య అని అంటే మరణ స్వభావం కలిగినటువంటి మానవుడు అని. అసలు మానవుడు ఈ లోకంలో ఎలా నడుచుకోవాలి అనేటువంటి భావన ఇక్కడ మర్త్య అని పేరుని పలకరించడంలో ఒక అర్థం ఉంది. లేకపోతే మామూలుగా నరహ నరుడు అనేవాళ్ళు, కానీ ఇక్కడ మర్త్య అన్నారంటే మానవుడు మరణ స్వభావం కలిగినటువంటి వాడు. అందువల్ల మరణ స్వభావం కలిగినటువంటి మానవుడు ఈ లోకంలో ఎలా నడుచుకోవాలి అని అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలు భోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి శాశ్వతమైనటువంటి అభిప్రాయం శాశ్వతమైనటువంటి భ్రమ వదిలిపెట్టాలి ముందు. అంటే నిరంతరము కూడా ఇవన్నీ అనిత్యమైనటువంటివి అశాశ్వతమైనటువంటివి అనే విషయం గమనించాలి. ఇలా ఇవన్నీ అనిత్యమైనటువంటివి అశాశ్వతమైనటువంటివని ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే ఇవి శాశ్వతం కాదు అనేటువంటి విషయం తెలుసుకుంటారో, అలా తెలుసుకున్న తర్వాత వాటి మీద వైముఖ్యం కలుగుద్ది. ఇట్లా వైముఖ్యం కలిగి వైరాగ్యం కలిగి తన యొక్క స్వస్థితికి చేరుకోవాలి అనేటువంటి కోరిక సంపూర్ణంగా ఉండాలి. తన స్వస్థితిలో తాను చేరాలి అంటే తాను ఆత్మ గనక ఆత్మగా ఉండాలి. ఇదే పెద్ద విచిత్రమైనటువంటి విషయం. మనందరం ఆత్మస్వరూపమే అయినప్పటికీ కూడా ఆత్మగా ఉండాలనేటువంటి కోరికే ఉండలేదు. ఒకవేళ కోరిక కనుక ఉందనుకోండి, తెలుసుకొని తెలియని వాళ్ళకి ఆ కోరిక లేదు, తెలిసినటువంటి వాళ్ళకి ఆ కోరిక ఉందనుకోండి, మనం ఎట్లా ఉంటామండి, ఎలా ఉంటాము, ఎలా ఉండగలుగుతాం అనేటువంటి ఆలోచన. కాబట్టి ఈ అర్హతని సంపాదించాలి. అందుకనే ముందు ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం ఉండాలి. ప్రాపంచిక విషయాలన్నీ అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి అనేటువంటి భావన వస్తేనే వాటి పట్ల మనకు వైముఖ్యం కలుగుద్ది. అట్లా వైముఖ్యం కలిగినప్పుడు మన యొక్క స్వస్థితికి చేరాలి అని అనిపిస్తుంది. ఇక మన స్వస్థితికి చేరాలి అని అనుకుంటే మనకి ప్రధానంగా ఆటంకంగా వచ్చేటువంటివి ఏమిటంటే మనకు ఉన్నటువంటి కోరికలే. ఈ ప్రపంచంలో మనం అది సాధించాలి ఇది సాధించాలి అనేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనకేమవుతుందనంటే మనం ఆత్మానుభూతిని పొందడానికి మనకు అడ్డం వస్తూ ఉన్నాయి. అందుకని ఈ కోరికల్ని విడిచిపెట్టాలి. కాబట్టి కోరికల్ని ఎందుకు విడిచిపెట్టాలి అనంటే ఈ కోరికలు అనేటువంటివి మనకి ఆటంకం గనక. అసలు కోరికలే విడిచిపెడితే ఇంకా జీవితం ఏముందండి, చప్పగా ఉంటుంది, బండరాయి మాదిరిగా ఉంటుంది అని సాధారణంగా అనుకుంటూ ఉంటారు. అలా ఏముండదు. మనసులో కోరికలు లేనంత మాత్రాన చప్పగా ఏముండదు. ఎందుకని అంటే ఈ కోరిక కన్నా కూడా ఒక అద్భుతమైనటువంటి పెద్ద కోరిక ఒకటి ఉంది. అదేమిటంటే అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందాన్ని, మోక్షానందాన్ని పొందాలనేటువంటి కోరిక. అందువల్ల ఆ కోరికను పెట్టుకొని ఈ అల్పమైనటువంటి కోరికల్ని కాస్త విడిచిపెట్టాలి. ఇలా విడిచిపెట్టి ఈ కోరికల్లో మునకలు వేయకుండా, ఈ కోరికల యొక్క జోలికి పోకుండా, లభించినటువంటి దానితో సంతృప్తి చెందుతూ, నీకున్నటువంటి దాన్ని వదులుకోవాల్సినటువంటి పనిలే, ఉన్నటువంటి దాన్ని హాయిగా అనుభవించవచ్చు, ఒకవేళ లేకుండా పోతే మెదలకుండా ఊరుకోవాలి, అంతే తప్ప వాటి కోసం ప్రాకులాడకుండా ఉండాలి. అది వైరాగ్యం అనేది. అటువంటి వైరాగ్యాన్ని కలిగి ఉండి తన యొక్క యథార్థ తత్వం ఏమిటో ముందుగా తెలుసుకోవాలి. ఎందుకని, అసలు మనం ఎక్కడికన్నా కనుక పోవాలి అని అంటే మనం ఎక్కడికి పోవాలో ఆ ప్లేస్ తెలుసుకోవాలో తెలుసుకోవక్కర్లేదా? ఒకడెవరో గబగబా వచ్చాడంట రైల్వే స్టేషన్కి. అలా వచ్చేసి వెంటనే ఆమెను ఆ ట్రైన్లో కూర్చున్నాడు. ఈ తెచ్చుకున్నటువంటి మోటార్ అటోటి ఇటోటి ఇటోటి అటోటి సర్దుతున్నాడు. అటు పెట్టాల్సింది ఇటు పెట్టాల్సింది సర్దుతా ఉన్నాడు. పక్కన్నాడు అడిగాడంటే వీడు హడావుడి చూసావా, టికెట్ కొన్నావా అన్నాడు. అదే కొనలేదండి, హడావుడికి వచ్చేసాను, తర్వాత కొనుక్కుంటాను అన్నాడు. తర్వాత కొనుక్కునేది ఏందయ్యా, ఇప్పుడు ముందే కొనుక్కోవాలా లేకపోతే వాళ్ళు పెనాల్టీ వేస్తారు అని చెప్పాడు. సరే ఆ టికెట్ పోయి తెచ్చుకున్నాడు, టైం ఉంది టికెట్ తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత సరే నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నాడు. ఏమనండి నాకు తెలియదండి, ఏదో ట్రైన్ ఉంది ఆమె అందుకని ఎక్కేశాను. అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే వాడు పిచ్చాడు, వాడు తెలియగలిగినటువంటి వాడు కాదు. అందువల్ల మనం కూడా మన ప్రయాణం ఎక్కడికో తెలుసుకోవాలి. మన ప్రయాణం ఆత్మ దగ్గరికి. ఆత్మ అంటే అక్కడెక్కడో లేదు, ఆత్మ అంటే మన యొక్క యథార్థ స్వరూపమే ఆత్మ. మన స్వరూపం మనమైనటువంటిది ఆత్మ అంటే. కాబట్టి మన స్వరూపాన్ని మనం పొందటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి అలా ప్రయత్నం చేయాలంటే మన యొక్క స్వరూపం ఏమిటో మనకి తెలియాలి ముందు. అంటే మనం చేరుకోవాల్సినటువంటి లక్ష్యం, స్థానం, గమ్యం అది ఏదో మనం ముందుగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? మనం ఆత్మస్వరూపం తెలుసుకున్న తర్వాత, ఆత్మ అంటే ఏమిటో తెలుసుకున్న తర్వాత, ఆ ఆత్మ వైపుగా మనం ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసి ఏం చేయాలి? ఆత్మకి సమీపించాలి, ఆత్మకి దగ్గరగా పోవాలి. ఆత్మకి దగ్గరగా పోయిన తర్వాత ఏం కావాలి? ఆత్మతో ఐక్యం కావాలి. ఆత్మతో ఐక్యం అయిన తర్వాత ఏం చేయాలి? ఆత్మగానే ఉండాలి. ఇప్పుడున్నట్టు జీవుడుగా ఉండకూడదు, ఆత్మగా ఉండాలి. దేహంగా ఉండకూడదు, మనోబుద్ధులుగా ఉండకూడదు, ఆత్మగా ఉండాలి. ఆ ఆత్మగా ఉండటాన్నే నేను చెప్పుకున్నాను అధ్యాత్మయోగం, అధ్యాత్మయోగం, ఆత్మయోగం. ఆత్మయోగం అంటే ఆత్మతో కలయిక చెంది ఆత్మగా ఉండిపోవటమే ఆత్మయోగం. కాబట్టి అలాంటి అధ్యాత్మయోగం ద్వారా ఆత్మగా ఉంటే ఇప్పుడు నీకేంటంటే ఆత్మగా నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు ఆత్మవు కాబట్టి, ఆత్మ ఆనంద స్వరూపం కాబట్టి ఆనందంగా ఉంటావు. ఇప్పుడు జీవుడు దుఃఖ స్వరూపం కాబట్టి దుఃఖంగా ఉంటున్నావు. దుఃఖం వచ్చింది కాబట్టి అది పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. కష్టం వచ్చింది కాబట్టి దాన్ని తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. సుఖం కనుక వస్తేనేమో దాన్ని అట్లా నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. అన్ని ప్రయత్నాలే, దాన్ని పోగొట్టడానికి ప్రయత్నమే, దీన్ని రాబట్టడానికి ప్రయత్నమే, అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. ఎందుకంటే అది జీవుడి లక్షణం. జీవుడు అంటే శరీర మనోబుద్ధుల యొక్క లక్షణం అన్నమాట. కానీ ఆత్మ లక్షణం ఏమిటంటే ఏమి చేయదు, ఏమి చేయాల్సిన అవసరం లేకుండా హాయిగా ఆనందంగా కేవలంగా ఉంటుంది. ఆ కేవలంగా ఉండటమే కైవల్యం, అదే మోక్షం. కాబట్టి ఏమి చేయాల్సినటువంటి పని లేకుండా ఆనందంగా ఉండేటువంటి స్థితి. అంటే మనం చేయవలసింది ఏమిటంటే మన గమ్యస్థానం తెలుసుకోవాలా, ఆ గమ్యస్థానం వైపు ప్రయాణం చేయాలా, దానితో సంబంధం పెట్టుకోవాలా, దానితో ఐక్యం కావాలా, అదిగా మనం ఉండిపోవాలి. ఇంతవరకు అనేకమైనటువంటి జన్మల నుంచి మన యొక్క నిజస్థితి ఏమిటో, మన యొక్క యథార్థ స్వరూపం ఏమిటో మనం మర్చిపోయాం. ఇలా మర్చిపోయి ఆత్మననేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ శరీర మనోబుద్ధులే నేనని ఆ శరీర మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది, తాదాత్మ్యం చెందినటువంటి అవే నేననేటువంటి భావించి ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా, ఒక పరిమితుడిగా జీవిస్తూ ఉన్నాం. ఇంతవరకు అనేకమైనటువంటి జన్మల్లో చేసుకున్నటువంటి సుకృతం కారణంగా అనేక జన్మల్లో మనం ఆ పరమాత్మ వైపు తిరగాలి అనేటువంటి ఒక భావన కూడా ఎలాగో ఒకలాగా మనలో ప్రవేశించి ఉండటం వల్ల, ఆ సుకృతం వల్ల ఇదిగో ఈ జన్మలో మనం ఉన్నతమైనటువంటి ఈ జీవితాన్ని మనం పొందాం, ఉన్నతమైనటువంటి దేహాన్ని పొందాం, ఉన్నతమైనటువంటి జన్మని పొందాం. ఏమిటి ఉన్నతమైనటువంటి జన్మ అంటే? నీ యథార్థమైనటువంటి స్థితి ఏమిటో నువ్వు తెలుసుకొని నీ స్థితి వైపు నువ్వు ప్రయాణం చేయటానికి కావలసినటువంటి అర్హతను సంపాదించేటువంటి జన్మ. అసలు నేను ఆత్మని అనేటువంటి తెలుసుకోవటం, ఆ ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేయటం ఇది చాలా గొప్ప విషయం. ఇది ఎప్పుడు జరుగుద్ది? అనేకమైనటువంటి జన్మల్లో కొన్ని సుకృతాలు చేసుకుంటే మాత్రమే జరుగుద్ది. కాబట్టి ఇలా మనం అనేక జన్మల సుకృతం కారణంగా ఇప్పుడు ఈ మార్గంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. మన యొక్క జన్మ యొక్క నిజమైనటువంటి సారం ఏమిటనంటే ఈ విశ్వవ్యాప్తమైనటువంటి ఆత్మస్వరూప స్వభావాలు ఏమిటో తెలుసుకొని ఆ ఆత్మతో ఐక్యం కావడానికి ప్రయత్నించడమే. దీంతో మనలో ఉన్నటువంటి మాయా మోహాలు, అజ్ఞానం అన్నీ కూడా తొలగిపోయి ఆత్మ యందే నిజమైనటువంటి ఆసక్తి కలుగుతుంది. అందుకని ఆసక్తి కలగాలి అని అంటే ఇలాంటి భావన చేయాలి. జాగ్రత్తగా మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక విషయాన్ని, అంటే లౌకికమైనటువంటి ఒక వస్తువుని మనం కావాలి అని అనుకున్నాం అనుకోండి, మన ఇంట్లోకో మన ఒంటి మీదకో కావాలనుకున్నాం. కావాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే దాన్ని గురించి ఆలోచిస్తాం. దాన్ని గురించి ఆలోచిస్తున్న కొద్దీ ఏమవుద్దంటే దాన్ని సంపాదించాలి సంపాదించాలని తపన పెరుగుద్ది. తపన పెరుగుతుంటే ఏమవుద్దంటే దానికి మార్గాలు వెతుకుతూ ఉంటాం. ఆ మార్గాలు వెతుకుతా ఎలాగైనా సరే దాన్ని సంపాదించాలి సంపాదించాలని ఎట్ట మొత్తం మీద సంపాదిస్తాం. లౌకికమైనటువంటి వస్తువుని, విషయాన్ని, కోరికని, భోగాన్ని ఎట్లయితే మనం నిరంతరం మననం చేసి, నిరంతరం ఆలోచించి, దానికోసం తప్పించి దాన్ని ఎట్లయితే సంపాదిస్తున్నామో పరమాత్మ తత్వం కూడా అంతే. మనం ఏం చేస్తున్నామంటే వీటిని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నాం కానీ పరమాత్మని గురించి అంత ఎక్కువగా ఆలోచించక ఆ పరమాత్మ తత్వాన్ని గురించి ఆలోచించగా, ఆ మోక్షాన్ని గురించి ఆలోచించగా, ఆ మోక్షానందం అంటే ఏమిటో మనకు అనుభవం లేక అదిగో మనం వీటి వైపుకు పడ్డాం. కానీ దాన్నే కనుక తలుచుకుంటా ఉన్నట్లయితే దాని మీదనే మనకి ఆసక్తి కలుగుద్ది. ఆసక్తి కలిగినప్పుడు అది ఎలా సంపాదించాలో, ఎలా సంపాదించాలో అనేటువంటి ఆలోచన వస్తుంది. అప్పుడు దానికోసం మనం ఏం చేస్తామంటే ఎక్కడికైనా వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్తాం, ఏ మహాత్ములైనా ఆశ్రయిస్తాం, వాళ్ళని అడుగుతాం, వాళ్ళ ద్వారా మనం మార్గాన్ని తెలుసుకుంటా ఉంటాం. కాబట్టి మనలో ఆ ఆసక్తి అనేటువంటిది మనకి కలగాలన్నమాట. అలా ఆసక్తి కలిగి ఆ ఆత్మ వైపుకు పోయి ఆ ఆత్మతో ఐక్యత కనుక కలిగినట్లయితే మనకు వచ్చేటువంటి ఆనందం అనంతమైనటువంటి ఆనందం. స్వప్న జగత్తులో విహరిస్తూ ఉన్నటువంటి వాడు, స్వప్న ప్రపంచంలో విహరిస్తూ ఉన్నటువంటి వాడు ఎవరు విహరిస్తారు స్వప్న ప్రపంచంలో? స్వప్న పురుషుడు అంటే మన ప్రతినిధి అన్నమాట. అక్కడ స్వప్న పురుషుడు ఆ స్వప్న ప్రపంచంలో విహరిస్తూ ఉంటాడు. విహరించి అతను ఏం చేస్తాడు? అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలతో తాదాత్మ్యం చెందుతాడు. అంటే స్వప్న ప్రపంచంలో ఏ కష్టాలు దుఃఖాలు బాధలు వచ్చినాయో వాటితో తాదాత్మ్యం చెందుతాడు ఈ స్వప్న పురుషుడు. అలా తాదాత్మ్యం చెందిన తర్వాత ఎన్నో నిట్టూర్పులు, ఎన్నో నిరాశలు, ఎన్నో ఏడుపులు, ఎన్నో దుఃఖాలు, కష్టాలు, బాధలు, భయాలు మొదలైనటువంటి అనేకమైనటువంటి వికారాలతో కలత చెందుతూ ఉంటాడు ఆ స్వప్న పురుషుడు. స్వప్న పురుషుడు అంటే ఎవరు అనుకోబాకండి, నేనేనంటాం, మనమేనంటాం. మన మనకు ఎవరికి వచ్చినటువంటి కళ అదిగో వాడిది అంటే, కాకపోతే అక్కడ ఏమిటంటే ఆ స్వప్న పురుషుడే అలా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇన్ని కష్టాలు దుఃఖాలు స్వప్నంలో పడుతున్నటువంటి వాడు మెలకు ఎప్పుడైతే వచ్చిందో, మెలకు రావడంతో స్వప్న ప్రపంచము అదృశ్యం అవుద్ది, స్వప్న పురుషుడు అదృశ్యమవుతాడు. ఇద్దరు అదృశ్యం ఏం మిగిలింది? జాగ్రత్త ప్రపంచం ఉంటుంది, జాగ్రత్త పురుషుడు ఉంటాడు. మరైతే ఇప్పుడు ఆ జాగ్రత్త పురుషుడు ఒక్కసారి ఎవరిని అడిగినా తనంతట తాను ఆలోచించుకున్నా, మరి రాత్రి వచ్చినటువంటి కష్టం ఇప్పుడు ఉందా ఈ జాగ్రత్త పురుషుడికి? లేదు. రాత్రి వచ్చినటువంటి కష్టం తాలూకు ఏదైనా ఇబ్బంది ఉందా? రాత్రి ఇంట్లో దొంగలు పడి అన్ని దోచుకొని పోయారనుకోండి, ఇప్పుడు కూర్చొని ఏడుస్తాడా? రాత్రి ఎవడో రక్తం వచ్చినట్టు కొట్టాడనుకోండి, ఇప్పుడు ఏమైనా డాక్టర్ దగ్గరికి పోతాడా? కాబట్టి ఇలాంటివి ఏవి కూడా జరగవు. ఎందుకని జరగవు? ఎందుకని అంటే ఇప్పుడున్నది స్వప్న పురుషుడు కాదు, ఇప్పుడున్నది జాగ్రత్త పురుషుడు. కాబట్టి జాగ్రత్త పురుషుడు ఉన్నాడు కాబట్టి ఆ స్వప్న పురుషుడు పడ్డటువంటి బాధ ఏదైతే ఉందో అది స్వప్న పురుషుడికి సంబంధించింది కానీ జాగ్రత్త పురుషుడికి సంబంధించింది కాదు. అదేవిధంగా ఇప్పుడు జాగ్రత్త ప్రపంచంలో విహరించేటువంటి మానవుడు, మరణ స్వభావం కలిగినటువంటి మానవుడు, ఇప్పుడు జాగ్రత్త ప్రపంచంలో ఉన్నాం, మరణ స్వభావం కలిగినటువంటి మానవులు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడున్నటువంటి సుఖాలు దుఃఖాలు బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో మనం తాదాత్మ్యం చెందుతున్నాం. వాటన్నిటితో తాదాత్మ్యం చెంది ఇవన్నీ కూడా నాకే వచ్చినట్టుగా బాధపడతా ఉన్నాం. ఈ మనం ఈ జాగ్రత్తలో ఉన్నంతకాలం ఇవి ఈ బాధలన్నీ కూడా మనయ్యే. అయితే స్వప్నంలో నుంచి మేలుకొని జాగ్రత్త పురుషుడైనట్టుగా ఈ జాగ్రత్తలో నుంచి మేలుకొని మనం జ్ఞాన పురుషుడైతే, ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఆత్మ పురుషుడు అయితే, మనం ఆత్మగా మారితే, మన స్వస్వరూపంలో నిలబడితే, మన స్వస్థితిలో మనం నిలబడితే, మనం ఆత్మే కనుకైతే, అప్పుడు ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి కష్టాలన్నీ ఉంటాయంటే ఉండవు. ఇది మనకు అనుభవం లేదు, అదైతే అనుభవం ఉంది. స్వప్నంలో నుంచి మేలుకొని జాగ్రత్తలోకి వస్తే స్వప్నంలో ఉన్నటువంటి కష్టాలు దుఃఖాలు బాధలన్నీ లేనట్టుగా మనకు అనుభవం. కానీ జాగ్రత్తలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఎలా పోతాయండి అని అనుకుంటానే కానీ ఇవన్నీ పోతాయి అనేటువంటి విషయం మనకు అనుభవం లేదు. కానీ దాన్ని కనుక పోల్చుకొని చూస్తే మనకు అర్థమవుద్ది. ఏమర్థమవుద్ది? మనం ఆత్మస్వరూపంగా కనుకుంటే ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కష్టాలు ఇక ఇది అది అనేటువంటిది లేదు, అన్నీ ఒక్కటి కూడా మిగలకుండా సర్వము కూడా రద్దయిపోతాయి. అందువల్ల మరి ఏం మిగిలితే ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మగా మనం మిగిలిపోతాం. ఇక ఆనందం తప్ప రెండవది ఏమీ లేదు. ఈ ప్రకారంగా 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో కని విరి ఎరుగినటువంటి ఆనందం ఇది. ఈ ఆనందం వర్ణించడానికి వీల్లేదు, ఈ ఆనందాన్ని ఎలా ఉంటుందో చెప్పడానికి వీల్లేదు. ఎందుకనంటే మనకి తెలిసినటువంటి ఆనందం ఏమిటనంటే సుఖం. ఈ సుఖం ఏమిటనంటే వచ్చినట్టే వస్తుంది పోతుంది. కాబట్టి సుఖం అంటే ఎట్టుంటుందంటే అంటే మనమే చెబుతాం అనమాట, ఆ ఏం సుఖం లేండి, కాసేపు ఉంటుంది కాసేపు ఇబ్బంది. ఈ సుఖం మనకు తెలుసు కానీ ఈ సుఖం, ఈ కష్టం అనేది లేకుండా ఉండేటువంటి అనంతమైనటువంటి ఆనందం మనకి ఎట్లా ఉంటుందో తెలియదు. అందువల్ల ఇక్కడ కనుక ఏదైనా కనుక మనం సుఖం వస్తే ఇది మళ్ళీ జారిపోద్ది కదా అని అనుకుంటాం. కానీ ఆ సుఖం మాత్రం, ఆ మోక్ష సుఖం మాత్రం జారిపోయేది కాదు, ఎప్పుడూ ఉండేది. ఏమిటి దానికి దీనికి తేడా అంటే దీనిలోనేమో మనకి ఇక్కడ వచ్చేటువంటి సుఖాల్లోనేమో మార్పులు ఉన్నాయి, అక్కడ వచ్చే దాంట్లోనేమో మార్పులు లేవు. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి ఆనందం మనకి ఎలాంటిది అంటే ప్రీతి, మోదం, ప్రమోదం అనేటువంటి మూడు రకాలకు చెందింది. ప్రీతి అంటే ఏమిటంటే ఒక వస్తువును చూసినప్పుడు, ఆ వస్తువును చూసినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందం, అంటే మనకి ఆ వస్తువుతో సుఖం కలుగుతుంది అని అనుకున్నప్పుడు ఆ వస్తువును చూడగానే మనలో కలిగేది ప్రీతి. ఆ వస్తువును తెచ్చుకుంటే కలిగేది మోదం, ఆ వస్తువును అనుభవిస్తే కలిగేది ఆనందం. బాగా ఎండాకాలంలో బజార్లో మామిడి పండు చూశారు, లేదా తాటి ముంజలు చూశారు, ఏవో చూశారు. చూసినప్పుడు ఏమిటంటే చూడగానే మీకేమనిపిస్తుంది? ప్రీతి. చూడగానే కలిగేది ప్రీతి. ఇంటికి తెచ్చుకుంటే కలిగేది మోదం. ఏమండి తెచ్చుకున్న తర్వాత తింటాం కదండి, ఏం నువ్వు తింటావో ఇంట్లో పిల్లలు తింటారో, సరే పిల్లలు వచ్చి నేను తింటాను తింటామన్నారు అనుకోండి, మనకేమనిపిస్తుంది? తల్లిదండ్రులకి మన పిల్లలు తింటే చాలే మనకు లేకపోతే మానే అనుకుంటాం. అందుకని మన నోట పడుద్దని తెలియదు కదా. అందుకని తెచ్చుకుంటే కలిగేది మోదం, అంటే దానికంటే ఒకరు ఎక్కువ. అనుభవిస్తే కలిగేది అది కనుక మనం కనుక తింటే కలిగేటువంటిది అప్పుడు ఆనందం. అందువల్ల దీన్ని ప్రమోదం అన్నారు. కానీ ఈ మోక్షానందం అంటే ఇది చూసేది, తెచ్చుకునేది, అనుభవించేది ఇన్ని రకాలు లేవు. నువ్వు గనక ఆత్మస్థితికి కనుక వచ్చావా అది నీ సొంతం. ఎందుకంటే ఆత్మ ఆనంద స్వరూపం కనుక తెచ్చుకోవక్కర్లేదు, చూడక్కర్లేదు, తినక్కర్లేదు, ఏమి చేయక్కర్లా, ఆనందమే ఆనందం. తిన్నప్పుడు కన్నా కూడా ఎక్కువ ఆనందంగా ఉంది. అదిగో అటువంటి ఆనందమే ఇదిగో ఈ మోక్షం వల్ల కలిగేటువంటి ఆనందం. అందుకని ఆ ఆనందం కోసం ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా, మరణ స్వభావం కలిగినటువంటి ప్రతి మానవుడు కూడా ప్రయత్నించాలి. అలా ప్రయత్నించాలి అని అంటే ఏం చేయాలి? ఒక సద్గురువుని ఆశ్రయించాలి, శాస్త్రశ్రవణం చేయాలి, మననం చేయాలి, ఆ తర్వాత విచారణ చేయాలి. అలా విచారణ చేసి నేను ఆత్మని అనేటువంటి ఆ భావాన్ని పదే పదే చేసి ఆ ఆత్మగా ఉండిపోవాలి. ఇదే మనకున్నటువంటి మార్గం. అయితే ఇటువంటి ఆనందాన్ని పొందాలంటే ఈ ఘనమైనటువంటి ఆనందం, ఈ ఆనంద ఘనం దీన్ని కనుక పొందాలి అని అంటే నచికేతుడికి తెరిచిన ఇల్లు అని అంటున్నారు. తెరిచిన ఇల్లు అనంటే అర్థం ఏంటంటే ఎవరైనా సరే తెరిచిన ఇంట్లోకైతే హాయిగా పోవచ్చు. తలుపులు కనుక మూసిండి గడి వేసి తాళం వేసి కనుక ఉంటే దానిలో కనుక పోవాలంటే ఏం చేయాలి? దానిలో కనుక పోవాలంటే ముందు తాళం తీయాలి, తర్వాత గడి తీయాలి, తర్వాత తలుపులు తీయాలి, ఆ లోపలికి పోవాలి. అంటే మూసినటువంటి ఇంట్లో పోవాలంటే కొద్దిగా టైం పట్టుద్ది, తెరిచిన ఇంట్లోకే హాయిగా దర్జాగా లోపలికి వెళ్ళిపోవచ్చు. అందుకని ఇక్కడ కూడా ఏం చెప్తున్నానంటే తెరిచిన ఇల్లే, ఈ ఆనందాన్ని నువ్వు అందుకోవాలంటే నచికేతుడికి తెరిచిన ఇల్లే అని అంటే అర్థం ఏంటంటే ఇక ఏం అడ్డాలు లేవు ఆయనకి. ఎందుకని అడ్డాలన్నీ కూడా ఆటంకాలన్నీ కూడా ఏంటనంటే మన అర్హతలే. ఈ అర్హతలన్నీ సంపాదించాడు అంటే ఈ తాళం తీయటం కానీ, ఈ గడి తీయటం కానీ, ఈ తలుపులు రెక్కలు తీయటం కానీ ఇవన్నీ కూడా అయిపోయినాయి ఆయనకి. ఇప్పుడు ఏం చేయాలంటే హాయిగా తెలుసుకోవటం, ఇల్లేదో తెలుసుకోవటం, లోపలికి పోవటం. అందువల్ల నచికేతుడికి తెరిచిన ఇల్లే అని అంటున్నారు ఇక్కడ. అంటే ఎటువంటి ప్రాపంచిక విషయాలకి లొంగకుండా ఉండేటువంటి వైరాగ్యం ఉంది కాబట్టి, శాస్త్రాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంది కాబట్టి, మోక్షం మీద తీవ్రమైనటువంటి తపన ఉంది కాబట్టి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నచికేతుడికి తెరిచిన ఇల్లే అంటున్నారు. హాయిగా ఆనందంగా మోక్షానందాన్ని పొందడానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి నచికేతుడికి అనేటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది. అది యమధర్మరాజే చెబుతున్నాడు, అంటే ఆ శిష్యుడిని ప్రశంసిస్తున్నాడు. ఏమని? ఇదిగో ఈ జ్ఞానాన్ని పొందటం కానీ, ఈ పొందినటువంటి జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవటం కానీ నచికేతుడికి ఏమీ కష్టం లేదు, చాలా తేలిగ్గా చేసుకుంటాడు, చాలా తేలిగ్గా ఆ స్థితిలో నిలబడిపోతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యమధర్మరాజు చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు యమధర్మరాజు చెప్పినటువంటి మాటలన్నీ విన్నాడు, అంటే ఆత్మకి సంబంధించినటువంటి మాటలు. ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటో, ఆత్మని అందుకోవటం ఎంత కష్టమో, ఆత్మని అందుకోవాలంటే ఏం చేయాలో, ఆత్మను అందుకుంటే ఏం ప్రయోజనమో, ఆ ఆనందం ఎలాంటిదో అన్నీ చెప్పేసిన తర్వాత ఇప్పుడు నచికేతుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు మనం రేపు చెప్పుకుందాం.